అలా పగ్గములు వదిలాడు. రథం సంతోషంగా వేగంగా నడుపుతున్నాడు. ఇంత చేసి గట్టిగా ఒక్క వీధి కూడా దాటలేదు రథం. ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ వీధి చివరికి వెళ్ళే సమయానికల్లా కంసుడి గుండెలు దిగ్గుమనేలాగా, భయపడేలాగా, కంపించేలాగా, బేజారెత్తిపోయేలాగా ఆకాశవాణి ఉరిమురిమినట్లు లాంది. ఆకాశవాణి అంటే కనపడదు, మాటలు వినపడతాయి. ఏమంది ఆకాశవాణి? ఓయి కంస, భోజకుల పంసన నృశంస కంస, భోజకులంలో పుట్టిన పాపాత్ముడా అంది. కులపంసనుడు అంటే ఆ కులంలో ఒక భ్రష్టుడు అనమాట. నృశంస అంది. నృశంసుడు అంటే క్రూరుడు, క్రూరుణ్ణి నృశంసుడు అంటారు. ఓరి కంస నృశంస అంటే ఓరి క్రూరుడైన కంస, ఏ చెల్లెలి మీద ప్రేమ కొద్దీ ఆవిడ్ని రథంలో పెట్టుకుని ఊరేగుతున్నావో ఆ చెల్లెలు అష్టమ గర్భం నిన్ను సంహరిస్తుంది అంది. ఈ చెల్లెలంటే నీకు ఇష్టం, ఆ చెల్లెల్ని రథంలో ఎక్కించుకుని ఊరంతా తిప్పుతున్నావు. ఈ చెల్లెలి 8వ గర్భం నిన్ను సంహరిస్తుంది. 8వ కొడుకం లేదండోయ్, అష్టమ గర్భంబు నిన్ను హరియించుజుమి. 8వ గర్భము నిన్ను సంహరిస్తుంది, నీకు మృత్యు అవుతుంది అని పలకగానే అప్పటిదాకా దేవకి మీద ఎంతో ప్రేమతో ఉన్నవాడు ఉలిక్కిపడ్డాడు అని పలికిన ఉలిక్కిపడి భోజకుల పంసనుండైన కంసుండు సంచల దంసుండయి అడిదంబు బెడిదంబుగా పెరిగి అనుచ కొప్పు పట్టి రెప్పపాటున తెగవిరేయ గమకించు సమయంబున అని పోతన గారు ఒక గద్యంలో రాశారు. వెంటనే వాడు ఉలిక్కిపడ్డాడు, కంగారు పడ్డాడు, తొట్టుపడ్డాడు. ఓసి పాపిని, నువ్వెంత దుర్మార్గురాలివే, చిన్నప్పటి నుంచి నేను నిన్ను ఎత్తుకుని పెంచితే ఇప్పుడు నన్ను చంపే కొడుకుని కంటావా, అందుకే పొరపాటును కూడా పరాయి వాళ్ళని తెచ్చి పెంచుకోకూడదన్నారు అని అమాంతంగా వరలో నుంచి కత్తి దూశాడు. ఆ కత్తి తళ్ళ 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 మెరిసిపోతోంది. ఆ కత్తితో కొన్ని వేల ఏనుగుల తొండములు నరికేట, దంతాలు విరగొట్టేట వాడు. అంతటి భయంకరమైన కత్తి దూశాడు. చెల్లెలి జుట్టు గట్టిగా పట్టేశాడు. జుట్టు పుచ్చుకుని ఇలా తల వంచాడు. వంచి కత్తితో ఒక్క దెబ్బకి తల నరికేయబోయాడు. పాపాత్ములతో స్నేహం అందుకే మంచిది కాదు. అవ్యవస్థిత చిత్తానాం ప్రసాదోపి భయంకరః అన్నారు. నిలకడలేని మనస్సు కలిగిన వాళ్ళ యొక్క ప్రేమ కూడా ప్రమాదమే. ఒక్కొక్కళ్ళకి మనస్సు స్టెబిలిటీతో ఉండదు, నిలకడగా ఉండదు. అటువంటి వాడు మనల్ని ఎంత ప్రేమించినా వాడి వల్ల మనకి ప్రమాదమే. ఎందుకని, ఇవాళ ఎచ్చు పిచ్చ వస్తుంది కదా వాళ్ళకి. ప్రేమ వస్తే ఇన్ని బూరెలు పెడతాడు, తినబోయ్ తినబోయ్ అంటాడు. ఆ బూరెలు తినకపోతే పిచ్చికారీ కొట్టంతో మరీ నోట్లో కుక్కుతాడు. ప్రేమ వస్తే అది కష్టమే, తినలేం. రేపు పొద్దున కోపం వస్తే వీపు మీద గుద్ది నిన్న పెట్టిన బూరెలన్నీ కక్కు అంటాడు. ఎక్కడ కక్కుతాం? ఈ నిలకడ లేని వాళ్ళతో ఇదో సమస్య అనమాట. ఎప్పుడు ప్రేమ వస్తుందో ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు. ఆ అంటే కోపం, ఊ అంటే ఇంకోటి. అటువంటి వాడితో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అటువంటి వాళ్ళ ప్రేమ కూడా భయంకర అన్నాడు. ప్రసాదహాపి భయంకర. ఈ కంసుడు అటువంటి వాడు. వాడి దగ్గర ఉండడానికి అందరికీ భయమే. అందుకే వాడు ఒక క్షణంలో చంపబోతూ ఉండగా టక్కున ఆ ఎత్తిన కత్తితో ఉన్న చెయ్యిని వసుదేవుడు పట్టుకున్నాడు. పట్టుకుని, బావా ఏమిటి అన్యాయం? సొంత చెల్లెల్ని, ఎంతో ప్రేమగా చిన్నప్పటి నుంచి పెంచిన చెల్లెల్ని, కన్న కూతురులా పెంచిన చెల్లెల్ని ఆకాశవాణి పలుకులు విని చంపడానికి సిద్ధపడతావా? నువ్వు ఎంత గొప్పవాడివి, వేదములు చదివిన వాడివి, పండితుడివి, నువ్వు కూడా సామాన్యుడి అయిపోతావా? ప్రాణభయంతో స్త్రీ హత్య చేస్తావా? ఒక్క మాదిరి నా మాట విను. మృత్యుర్జన్మవతాం వీర దేహేన సహజాయతే అద్యవాబ్ద శతాంతేవా మృత్యుర్వై ప్రాణినా ధ్రువం. మృత్యువు ప్రతివాడికి వాడి శరీరంతో పాటే పుడుతుంది. ఓ మనిషి పుట్టాడంటే వాడితో పాటు వాడి చావు కూడా పుట్టినట్టే. పుట్టిన ప్రతి వ్యక్తికి నీడలాగా మృత్యువు వెన్నంటి ఉంటుంది. ఈ మృత్యువు అద్య ఈరోజు అవ్వచ్చు, అబ్ద సంవత్సరం తర్వాత అవ్వచ్చు, శతాంతేవా నూరేళ్ల తర్వాత అయినా మృత్యుర్వై ప్రాణినా ధ్రువం. మృత్యువు ప్రాణికి తప్పదు తప్పదు. ప్రతి వ్యక్తి ఏదో ఒక సమయంలో మరణించి తీరవలసిందే. పుట్టినవాడు గిట్టక తప్పదు. ఇప్పుడు చచ్చాక వీడు వెంట ఏమొస్తాయి? మనిషి బ్రతికొండగా చేసిన పుణ్యపాపములు మరణించాక కూడా వస్తాయి. వెంట వచ్చు కర్మ విసరంబు. మన వెంట వచ్చేది మనం చేసిన కర్మల యొక్క ఫలితం. ఈ కర్మ ఫలితం ఎటువంటిది? నువ్వు ఎన్ని జన్మలెత్తినా విడిచిపెట్టదు. మంచి చెడ్డ ఈ రెండూ కూడా నిన్ను యుగయుగాలు జన్మజన్మలు వెంటాడుతూనే ఉంటుంది. ఈ కర్మబంధంలో నుంచి బయటపడడం ఎవడి వల్ల కాదు. నీళ్లలో జలువుకు ఒకటి ఉంటుంది, జలగ ఒకటి ఉన్నది, దీనికి తృణ జలువుకు అని పేరు. రెండు రకాల అర్థాలు చెప్పారు ఇక్కడ. గడ్డిలో తిరిగేటటువంటి జలగలు ఉంటాయి. కొన్ని జలగలు పురుగులు ఏం చేస్తాయంటే ఇలా పాకేటప్పుడు ముందు ఎత్తి ఆ తర్వాత వెనకెత్తుతాయి, మధ్యలో గ్యాప్ ఉంటుంది. చూసారా కొన్ని పురుగు ఇలా వంగి వంగి ముందు భాగం నేల మీద పెట్టి ఆ తర్వాత వెనక భాగం సాగదీసి నడుస్తాయి. ఈ ముందు భాగం ఎత్తి నేల మీద పెట్టాక అప్పుడు వెనక భాగం ఎత్తి ముందుకు దూకుతుంది జలగ. ముందు నేల మీద భాగం ఆనేకే వెనక భాగం ఎత్తుతుంది, పట్టు దొరకకుండా వెనకాల భాగం ఎత్తదు. రెండవది తృణజలువు కంటే నీళ్లల్లో కొట్టుకుపోయే జలగలు కొన్ని ఉంటాయి. ఈ జలగలు ఏం చేస్తాయంటే నీళ్లల్లో గడ్డి పరక దొరకగానే ఆ గడ్డి పరకని పట్టుకుంటాయి. నీళ్లల్లో కొట్టుకుపోయే జలగ గడ్డి పరకని పట్టుకుంటుంది. ఈ గడ్డి పరక మీద వెళ్ళిపోతున్నటువంటి జలగ ఇంకో గడ్డి పరక కనపడితే ఆ కొత్త గడ్డి పరకని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇదో గడ్డి పరక అనుకోండి, ఈ గడ్డి పరక మీద నుంచి కొత్త గడ్డి పరకని పట్టుకోవడానికి ముందు భాగం సాగదీస్తుంది. సాగి ఆ కొత్త గడ్డి పరకని టక్కును పట్టుకుంటుంది ముందు భాగంతో. ఆ పరక దొరికాక, కొత్త గడ్డి పరక దొరికాక పూర్తిగా శరీరమును ఆ పరక మీదకి చేర్చి ఈ పాత గడ్డి పరక విడిచిపెడుతుంది. మన శరీరం కూడా గడ్డి పరక. ఇదో గడ్డి పరక, ఇందులో జలగలాగా ఉంది మన ప్రాణం. ఇంకో గడ్డి పరక దొరకగానే దాన్ని పట్టుకుని పాత గడ్డి పరక జలగ విడిచిపెడుతోంది. మనం కూడా కొత్త శరీరం రెడీ అవ్వగానే ఈ పాత శరీరం ఇక్కడ విడిచిపెడతాం, కొత్త శరీరం ధరిస్తాం. ఎంత తేలిగ్గా చెప్పాడు చూడండి వసుదేవుడు. ఒక గడ్డి పరక దొరికేదాకానే ఈ గడ్డి పరక మీద ఉంటుంది జలగ. అలాగే చచ్చాక యాతనా శరీరము దివ్య శరీరము ఏదో ఒక శరీరం వచ్చేదాకా మాత్రమే ప్రాణం ఈ శరీరంలో ఉంటుంది. ఈ ప్రాణం పోగానే పాపాత్ములైతే యమలోకానికి వెళ్లే యాతనా శరీరములో ప్రవేశపెట్టబడతారు, పుణ్యాత్ములైతే దివ్య శరీరంలో ప్రవేశపెడతారు. ఈ ప్రవేశపెట్టబడిన వాడు ఆ శరీరంతో వెడతాడు. పుణ్యాత్ముడు స్వర్గం అనుభవిస్తాడు, పాపాత్ముడు నరకం అనుభవిస్తాడు. ఈ పుణ్య పాపాలు అయిపోయాక మళ్లీ భూలోకంలో ఇంకో శరీరం చూసుకుని ఈ ప్రాణం ఆ శరీరంలో ప్రవేశిస్తుంది. కొత్త శరీరం దొరకగానే పాత శరీరం విడిచిపెట్టుట, మళ్లీ ఇంకో శరీరం దొరకగానే ఈ శరీరం విడిచిపెట్టడం ఈ ప్రాణి యొక్క ధర్మం. అలాగే ఈ జీవులు చస్తారని గ్రహించి ఇతరులను సంహరించకూడదు జ్ఞానులు. ఇంకా మరొకటి ఏం చెప్పాడు, కట్టుకున్న గుడ్డలు కూడా. ఈ గుడ్డలు ఇవాళ మనం కట్టాం, ఎంతకాలం కడతాం? ఇవి చిరిగిపోయాయంటే మాసిపోయాయంటే వీటిని తీసి పక్కన పారేస్తాం, కొత్త బట్టలు కట్టుకుంటున్నాం. కొత్త బట్టలు కట్టుకునేవాడు ఎంత ఆనందం పొందుతున్నాడు, అబ్బా పాత గుడ్డలు వదిలిపోయారా బాబు అనుకుని ఆనందంతో కొత్త బట్టలు ధరిస్తున్నాడు. బట్టలాంటిదే మన శరీరం కూడా. ఈ పాత బట్ట కొంతకాలం కొంత వయస్సు అయిపోయాక కదలలేదు, చూపు కనపడదు, చెవులు వినబడవు, శిథిలం అయిపోతుంది. అప్పుడు ఈ శిథిలం అయిపోయిన శరీరం విడిచిపెట్టి ఇంకో శరీరం పొందాలి. అది ఎంత లాభమో దానివల్ల మనకి. ఈ దిక్కుమాలిన చిరిగిపోయిన శరీరంలో ఎంతకాలం ఉంటాం? చిరిగిపోయిన బట్టని విడిచి కొత్త వస్త్రం ధరించినట్టే మానవుడు ఒక్కసారి వయస్సు ఉడిగాక శరీరం పాడయ్యాక ఈ శిథిలమైన శరీరం విడిచిపెట్టి మరో శరీరం చూసుకుని అందులో ప్రవేశిస్తాడు. కాకపోతే వస్త్రములు ధరిస్తే ఆనందిస్తాడు, శరీరం విడిచిపెట్టడానికి మాత్రం దుఃఖిస్తాడు. అలా దుఃఖించటమే అజ్ఞానం. నా మాట విను, ఈ శరీరం నీవు నీ చెల్లెల్ని చంపి కాపాడుకున్నా ఎక్కువ కాలం ఉండదు. నీ చెల్లెలికి పుట్టే 8వ కొడుకు కాకపోతే ఇంకోడెవడో వచ్చేనా నేను చంపుతాడు, కాబట్టి మృత్యువు తప్పదు. జల్లఘటాదులందు చంద్ర సూర్యాదులు కానబడుచుగాలి కదలు భంగి ఆత్మకర్మ నిర్మితాంగం బులను ప్రాణి కదలుచుండు రాగ కల్లి తుడగుచు. ఒక చోట ఒక కుండ నిండా నీళ్లు పోసి పెట్టారట. ఈ కుండని ఆరు బయట పెట్టాడు ఒక గురువుగారు. అది కుండ, కుండ నిండా నీరు ఉంది. కొంతమంది పిల్లల్ని తీసుకొచ్చారు గురువుగారు ఒక ఆయన. ఈ పిల్లల్లో కొందరికి 5 ఏళ్ళు, కొందరికి 10 ఏళ్ళు, కొందరికి 16 ఏళ్ళు ఉన్నాయిలండి. ఈ పిల్లలందరినీ పట్టుకొచ్చి నాయనలారా అని ముందుగా చిన్నపిల్లల్ని, ఈ కుండలో ఏముంది అనగా కుండలో నీళ్లు ఉన్నాయండి అన్నారు. మరి నీళ్లల్లో ఏముంది అంటే అది పగలు, అందువల్ల సూర్యుడు ఉన్నాడండి అన్నారట. పైన ఆకాశంలో ఉన్న సూర్యుడు కొండలో కనబడ్డాడులేండి. ఆ కొండను కదిపాడు ఆయన. కదపగానే కొండలో ఉన్న సూర్యుడు కూడా కదిలాడు. మళ్ళీ ఇప్పుడు పిల్లల్ని అడిగాడు గురువుగారు ఇప్పుడు ఏం జరిగింది అన్నట్ట. సూర్యుడు కదిలాడండోయ్ అన్నట్ట పిల్లాడు. వీడికంటే కొంచెం పెద్ద పిల్లవాడిని, కొంచెం జ్ఞానం ఉన్నవాడిని పిలిచాడు గురువుగారు. ఒరే సూర్యుడు కదిలాడంటున్నాడు వాడు, నిజంగా కదిలింది సూర్యుడేనా అంటే వాడి మొహం అండి, వాడికేం తెలుసండి, సూర్యుడు కదండి కదిలింది, సూర్యుడు యొక్క ప్రతిబింబం, సూర్యుడు అక్కడే ఉన్నాడు, ఆయన బొమ్మ నీళ్లలో పడింది, ఈ ప్రతిబింబం కదిలిందండి అన్నట్ట. ఓహో అని గురువుగారు ఇంకొంచెం చదువుకున్న వాడిని పిలిచాడు. ఒకడేమో సూర్యుడు కదిలాడు అంటున్నాడు, ఒకడు సూర్య ప్రతిబింబం కదిలింది అంటున్నాడు. ఏం జరిగిందో నువ్వు చెబుతావా అంటే సూర్యుడు కాదు, సూర్యుడు ప్రతిబింబం కాదు, కదిలింది నీళ్ళండి, నీళ్లు కదలబట్టి ఆ బింబం కదిలినట్టు అనిపించిందండి అన్నాడు. ఇప్పుడు వీడికంటే చదువుకున్న వాడిని పిలిచాడు. ఒరే ఏం జరిగిందంటే వీళ్ళు చెప్పినవన్నీ తప్పండి, కదిలింది కొండ, కొండ కదలబట్టి కొండలో నీళ్లు కదిలేయి, ఆ నీళ్లు కదలబట్టి నీళ్లలో ఉన్న ప్రతిబింబం కదిలింది, అసలు కదిలింది కొండండి అన్నట్ట. కంస, ఆ కొండయే నీ శరీరం, ఆ కొండలో ఉన్న నీళ్లే నీ ఆత్మ, ఈ నీళ్లలో రాగం ద్వేషం అనే వాటి వల్ల ఆ చావు పుట్టుక అనే బింబములు కదులుతూ ఉంటాయి. రాగద్వేషాలకు అనుగుణంగా ఈ కొండలో ఈ ప్రాణం కదులుతూ ఉంటుంది. నిజానికి ప్రాణము కదలడమూ లేదు, కదలకుండా ఉండడము లేదు. కర్మ వల్లనే ఈ ప్రాణము నాశనము లేనిది కొండలాంటి శరీరంలో ప్రవేశిస్తుంది. రాగద్వేషాలని బట్టి కదులుతూ ఉంటుంది, కదలకుండా ఉంటుంది. ఇది గ్రహించి పోయేది కేవలం శరీరమే అని గ్రహించు. ఈ కొండ పగిలితే కొండలో నీళ్లు లేవు, నీళ్లలో ప్రతిబింబము లేదు, అప్పుడు కదలడము లేదు, ఇంకోటి లేదు. వీటిని దృష్టిలో పెట్టుకుని రాగద్వేషాలకు అతీతుడవై నీవు నీ చెల్లెల్ని సంహరించడం మానివెయ్యి. కర్మములు మేలు నిచ్చును, కర్మంబులు కీడు నిచ్చు, కర్తలు తనకున్ కర్మములు బ్రహ్మకై నన్ను కర్మగుడై పరుల దడవగా నేమిటికిన్. మంచి చేస్తే మంచి ఫలితం పొందుతావు, చెడ్డ చేస్తే చెడ్డ ఫలితం పొందుతావు. బ్రహ్మగారు కూడా పదవి ఎందుకు పొందాడు? బ్రహ్మది కూడా ఒక గొప్ప పదవి. ఆ పదవి సత్కర్మ చెయ్యటం వల్ల పొందాడు ఆయన. కర్మములు బ్రహ్మకైనను అన్నాడు ఆయన. బ్రహ్మగారు కూడా కర్మములు చేసి ఆ కర్మములకు తగిన ప్రతిఫలముగా ఆ పదవి పొందాడు. ఉదాహరణకి ఇప్పుడు ఆంజనేయుడు ఉన్నాడు. ఆంజనేయుడు రేపు కాబోయేటటువంటి బ్రహ్మ, నవమ బ్రహ్మ అవుతున్నాడు ఆయన. సీతాదేవిని చూచి ఆవిడ్ని మెప్పించి సీతారాముల్ని కలపడం వల్ల, ఆ పుణ్యం వల్ల ఆయన బ్రహ్మ అవుతున్నాడు. ఆయన ఆ పని చేయకపోతే ఆయన బ్రహ్మవడు. కాబట్టి ఓ బ్రహ్మ పదవి కూడా సత్కర్మాచరణ వల్లే వచ్చింది. ఏ కర్మ లేకపోతే బ్రహ్మ పదవి కూడా రాదు. ప్రస్తుతం ఉన్న బ్రహ్మగారు వెళ్ళిపోయాక రేపు రాబోయే బ్రహ్మ హనుమంతుడు అవుతున్నాడు అన్నమాట. ఇది గ్రహించు. కర్మముల వల్లే బ్రహ్మంతటి వాడు కూడా పదవులు పొందుతున్నాడు. కాకపోతే ఇప్పుడున్న బ్రహ్మగారికి ఇది 51వ బర్త్డే గుర్తుపెట్టుకోండి. స్వామీజీ ఇది 77వ బర్త్డే మనం జరుపుకుంటున్నట్టే బ్రహ్మగారు ఇప్పుడు 51వ బర్త్డే, 51వ పుట్టినరోజు జరుపుకున్నాడు మొన్ననే. అయితే బ్రహ్మగారి ఆయుర్దాయం ఎంతో తెలిస్తే మీరు పెద్ద ఎక్కువ ఆశ్చర్యపరలేండి కదా. ఇప్పుడు కలియుగం 432,000 సంవత్సరాలు, దీన్ని 2తో గుణిస్తే 864,000 సంవత్సరాలు ద్వాపర యుగం. ఈ కలియుగాన్ని 3తో గుణిస్తే అంటే 3 x 432,000 సంవత్సరాలు అనగా 1,296,000 అయితే త్రేతాయుగం. ఈ కలియుగాన్ని 4తో గుణిస్తే 17,28,000 సంవత్సరములు కృతయుగం. మొత్తం 4 కలిపితే 43,20,000 సంవత్సరాలు, 43,20,000. ఇది ఒక మహాయుగం, 4 యుగముల కాలం. ఇలాంటి యుగములు 1000 గడిస్తే బ్రహ్మగారికి ఒక పగలు. బ్రహ్మగారికి ఒక పగలు గడవాలంటే 1000 x 43,20,000. రాత్రి గడవాలంటే కూడా అంతే. కాబట్టి ఇప్పుడు బ్రహ్మగారికి డే అండ్ నైట్, పగలు రాత్రి గడవాలంటే 2,00,43,20,000 సంవత్సరాలు. ఇటువంటివి సంవత్సరం గడవాలంటే 360 రోజులు గడవాలి. బ్రహ్మగారికి 365 లేదు, 360. కాబట్టి బ్రహ్మకి ఒక సంవత్సరం అంటే మన మానవ కాలమానం ప్రకారం 360 x 2,00,43,20,000 సంవత్సరములు 1 ఇయర్ ఆయనకి. ఇటువంటివి 100 ఏళ్ళు బతుకుతాట బ్రహ్మ. అంటే బ్రహ్మయువు 100 × 360 × 2000 × 43 లక్షల 20 వేలు ఇంటికి వెళ్ళాక క్యాలిక్యులేటర్ ఉంటే కొట్టుకుని సాయంత్రం చెప్పండి. ఇందులో ఇప్పటికి 51 నడుస్తుంది, ఇంకా 49 ఇయర్స్ గడవాలి, అప్పుడు మన హనుమంతుల వారు బ్రహ్మ అవుతాడు. నెక్స్ట్ బ్రహ్మ ఎవరవుతారు? మనం భక్తితో దత్తాత్రేయుని సేవిస్తే బ్రహ్మ పదవి మందే లైన్లో కూర్చోవచ్చు మనం. అంటే పదవి కావాలనుకుంటే మాకెందుకండి పదవి? మేము హాయిగా ఆయన దగ్గర కూర్చుని ఆయన ముఖం చూస్తూ ఆయన సంగీతం పాడుతూ ఉంటే వింటూ ఉంటాం. ఈ సంగీతాలు మాకు వద్ద సంగీతం చాలనుకుంటే మనం కోరుకోకుండా ఉంటే మోక్షం కూడా లభిస్తుంది. ఇంత ఎందుకు చెబుతున్నానంటే బ్రహ్మకు కూడా ఒక పదవి రావాలంటే సత్కర్మాచరణ చేయవలసిన అవసరం ఉన్నది. అందువల్ల కర్మగుడవు నువ్వు, కర్మ వల్ల బతుకుతున్నావు, అనవసరంగా స్త్రీ హత్య ఎందుకు చేస్తావు? పైగా నీకు ఈవిడెవరు? వరుసకు చెల్లెలు, కానీ చెల్లెలు కాదు, కూతురు వంటిది. వావి చెల్లెలు గాని కూతురు వంటి దొత్తమురాలు సంభావనీయ చరిత్ర భీరువు బాల నోత్న వివాహ సుశ్రీ విలాసిని దీన కంపిత చిత్త దీనిని మృక్కెదన్ కావవే కరుణామయాత్మక కంసమానవ వల్లభ. ఓ కంస మహారాజా, నీకు వరుసకు చెల్లెలు కానీ నీకు కూతురుతో సమానం. అందరూ పొగిడే మంచి చరిత్ర కలిగినది, శీలము కలిగినది, భయపడిపోతుంది నువ్వు చంపుతావేమోనని. ఇప్పుడే పెళ్లి చేసుకున్న బాలవధువు, నూతన వివాహం చేసుకున్న పుణ్యాత్మురాలు, కొత్త పెళ్లి కూతురు, అటువంటి దానిని, వణికిపోతున్న దానిని చంపకు, నా భార్య నాకి అని ఎంతో బతికాడు, బతిమలాడు ఆయన. అన్న చెల్లెలికి చీరలివ్వాలి, కట్నములివ్వాలి, వస్త్రములివ్వాలి, నగలివ్వాలి. ఇవేమి ఇవ్వలేకపోతే మంచి మాటలతో, చెల్లెమ్మ నీకు ఏమన్నా ఇద్దామంటే డబ్బు లేదు కానీ ప్రేమగా మాట్లాడతాను అని ఆదరించాలి. ఇవేమీ లేకుండా చెల్లెల్ని చంపడం ఏమిటయ్యా, ఎవడన్నా వింటే నవ్వుతాడు? ఆకాశము అంటే ఏమీ లేదని అర్థం. శూన్యం మాటలు విని అన్నీ ఉన్న చెల్లెల్ని చంపుతావా అని ఒక మాట కూడా వేశాడు ఆయన. అన్నవు నీవు చెల్లెలికి నక్కట చీరలు మాడలిచ్చుటో మన్నన్న చేయుటో మధుర మంజుల భాషలను ఆదరించుటో మిన్నుల మ్రోతలే నిజము మేలని చంపకుమన్న మానిరావన్న సహింపుమన్న తగదన్న వధింపకుమన్న వేడెదం. నువ్వన్నవి చెల్లెలికి మంచి మాటలతో ఆదరణ ఇవ్వాలి, సంపదలు ఇవ్వాలి, చీరలు ఇవ్వాలి, ప్రేమతో మాట్లాడాలి, ఏదో రకంగా చెల్లెల్ని గౌరవించాలి. ఆకాశం మాటలు విని ఉలికిపడి ఈ కలికిని చంపకు, అది మహాపాపం. ఏ పాపానికైనా ప్రాయశ్చిత్తం ఉన్నది, కానీ శిశుహత్య, బ్రహ్మహత్య, స్త్రీ హత్యలకి ప్రాయశ్చిత్తం లేదు అని ఎంత బతిమాలిన నువ్వు వదులు, నా చెయ్యి, వాడిని చంపేస్తాను దీన్ని, ఈ దుర్మార్గురాల్ని అంటున్నట్టు వాడు. అప్పుడేమనుకున్నాడు వసుదేవుడు, వీడు ఈ దుర్మార్గుడు ఎంత బ్రతిమాడినా నాయనా వద్దన్నా వినిపించుకోవడం లేదు, చంపడానికి సిద్ధపడుతున్నాడు, ఇప్పుడు నేనేం చెయ్యను? కొంతమంది ఉంటారు ఏదన్నా కష్టం వస్తే నా కాలం కలిసి రాలేదు, నా కర్మ కలిసి రాలేదు, ఇంతే అని నిస్పృహ చెంది చేసే పని విడిచిపెడతారు. కానీ అలా చేస్తున్న పని ఆపకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని రకాల బాధలు వచ్చినా, మనస్సు గాయపడినా, ఒక్కసారి పని మొదలు పెట్టాక ఆ పని పూర్తయ్యేదాకా చేస్తూ ఉండవలసిందే. ఆత్మబలంతో పని చెయ్యాలి అనుకున్నట్టు వసుదేవుడు. కాలం కలిసి రాలేదని చేస్తున్న పని ఆపకూడదు. ఎందాక బుద్ధి నెగడేడి అందాక చెరింపవలయు ఆత్మబలముతో, నీ బుద్ధి పని చేసినంత వరకు భగవంతుణ్ణి నమ్ముకుని మొదలు పెట్టిన పని చేస్తే భగవంతుడే మన జాతకం మార్చి మనకి కావలసిన శుభములు ఇస్తాడు. కాబట్టి సద్గురువుని గట్టిగా పట్టుకుని ఒకసారి మొదలు పెట్టిన పని ఆపకుండా చెయ్యాలి. వీ షుడ్ ట్రై అండ్ ట్రై టిల్ వీ గెట్ సక్సెస్. మనం పని మొదలు పెట్టాక విజయం పొందేదాకా అలా చేస్తూ పోవలసింది అనుకున్నాడు ఆయన. అప్పుడు ఆయనకు ఆలోచన వచ్చింది, ఇప్పుడు నా భార్య మృత్యువు దగ్గర ఉన్నది, దీన్ని రక్షించుకోవాలి. దాన్ని రక్షించుకోవాలంటే ఏం చెయ్యాలి? వసుదేవుడికి మెరుపు లాంటి ఆలోచనే వచ్చిందిట. ఆకాశవాణి దేవకీదేవికి పుట్టిన 8వ గర్భం వల్ల మాత్రమే మృత్యువు కంసునికి వస్తుంది అన్నది. ఇప్పుడు ఆ పుట్టిన పిల్లలందరినీ కంసునికి ఇస్తానంటాను. దేవకీదేవి 8వ కొడుకు వల్ల నీకు మరణం, దేవకికి పుట్టిన పిల్లల్ని పుట్టిన వాడిని పుట్టినట్టు పట్టుకొచ్చి నీ చేతిలో పెడతాను, వాళ్ళని మట్టు పెట్టి ఈ భార్యను మాత్రం నాకు అట్టే పెట్టు అంటాను. అప్పుడు వాడు వింటాడు, వాడికున్న కోపం నా భార్య మీద కాదుగా, నా భార్య కనబోయే బిడ్డల మీదే కదా. అమ్మయ్యా, ఇప్పుడు ఈ ఉపాయంతో నా భార్యను రక్షించుకుంటాను. ఏమో తర్వాత ఏం జరుగుతుందో ఎవడికి తెలుసు, ప్రస్తుతం ఈ గండం నుంచి బయటపడాలి. మీది ఎవడెరుగును, భవిష్యత్ ఎవడికి తెలియదు. నా భార్యని చంపాలనుకున్న వాడే చావచ్చు, నా పిల్లలకు వచ్చిన మృత్యువు వాడిని మట్టు పెట్టచ్చు. ఒక్కోసారి అడవిలో ఏం జరుగుతుందంటే అడవి తగలబడుతూ ఉంటే ఆ అగ్నిని దావాగ్ని అంటారు. ఓ రెండు చెట్లు పక్క పక్కనే ఉన్నాయట, ఒక చెట్టు కాలిపోతుంది, పక్కనున్న చెట్టు కూడా కాలిపోతుందేమో ఈ చెట్టు వల్ల అనుకున్నారట. కానీ పక్కనున్న చెట్టు పచ్చగానే ఉంది, ఈ చెట్టు మీద నుంచి ఒక నిప్పురవ్వ ఎగిరి దూరంగా వెళ్ళి ఇంకో చెట్టు మీద పడి ఆ చెట్టును కాల్చిందిట. అంటే పక్కనున్న చెట్టు బాగుంది, దూరంగా ఉన్న చెట్టు చచ్చిపోయింది. ఒక్కోసారి మృత్యువు మన దగ్గర కంటే వస్తుంది, కానీ మనల్ని చంపడం మాని ఇంకొకటి ఎవడో చంపుతుంది. ఇలాంటిది నేను చూశానండోయ్. ఏలూరులో ఓ లారీ వచ్చింది, పాపం పేవ్మెంట్ మీద నడుస్తున్నాడు ఒక ఆయన, ఫుట్పాత్ మీద నడుస్తున్నాడు. రోడ్డు మీద విడుతున్నటువంటి వాడు హార్న్ కొడుతుంటే తప్పుకోలేదు. దాంతో ఈ లారీ డ్రైవర్ కంగారు పడి స్టీరింగ్ ఇలా అన్నాడు, అండంతో ఇది ఫుట్పాత్ ఎక్కి ఎదురుగుండా ఉన్నవాళ్ళు చచ్చిపోతారనుకుంటే వాళ్ళు బాగానే ఉన్నారు, ఈ పేవ్మెంట్ మీద నడుస్తున్నవాడు ఈ లారీ కింద పడి చచ్చిపోయాడు. ఈ లారీ డ్రైవర్ కంగారు పడి ఈ బ్రేక్ వేసేటప్పుడు ఒకసారి స్టీరింగ్ తిప్పేశాడు, దాంతో వాడికి ముందున్న స్కూటర్ మీద ఉన్నవాళ్ళు బాగానే ఉన్నారు, ఇది పేవ్మెంట్ ఎక్కింది, పాపం హాయిగా ఏమీ ఎరక్క నిజంగా రూల్ ప్రకారంగా ఫుట్పాత్ మీద నడుస్తున్నాడు చచ్చిపోయాడు. చచ్చిపోతాడు అనుకున్నవాడు బతుకుతాం, బ్రతుకుతాడు అనుకున్నవాడు చచ్చిపోతాం. పిడుగుల ఆరోగ్యంగా ఉంటాడు ఒకడు, టక్కన గుండెకి చచ్చిపోతాడు. ఎప్పుడు అమ్మా అమ్మా అనే ఆయాసంతో నిత్యం చచ్చేవాళ్ళు ఉంటాడు ఒక్కొక్కడు. ఈ రోగి ఇస్తాడు, వీడు 100 ఏళ్ళు బతుకుతాడండి. కొంతమందిని చూడండి, ఎప్పుడు చచ్చిపోయే వాళ్ళే కనపడతారు మొహంలా పెట్టిన ఏరసంగా, నాకు వేళ్ళ నొప్పులు, ఆనందం లేను, అమ్మే రోగమయ్యను, పొద్దున్న నుంచి సాయంకాలం తగ్గ రోగంతో ఉంటారు. వాళ్ళు 100 ఏళ్ళు బతుకుతారు దిక్కుమల్లాళ్ళు, ఆరోగ్యంగా ఉన్నవాడు చచ్చిపోతాడు. ఈ మృత్యువు ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో తెలియదు. కాబట్టి నా భార్య బ్రతుకుతుందనుకుని ఇప్పుడు కౌన్సులికేసి తిరిగాడు. నాయన కంస, నా మాట విను, నీకు దేవకీదేవి మీద ఏ విధమైనటువంటి క్రోధము లేదు, కేవలం దేవకీదేవి కన్న బిడ్డల మీద మాత్రమే నీకు కోపం, దేవకీదేవి యొక్క అష్టమ గర్భం వల్ల మాత్రమే నీవు మరణిస్తావు అని నీకు ఆకాశవాణి చెప్పిందని కోపగించినట్టయితే నేను నీకు మాట ఇస్తున్నాను, దేవకీదేవి కన్న బిడ్డల్ని వరుసగా పట్టుకొచ్చి నీకు అప్పగిస్తాను. జాతం జాతం అన్నాడు వ్యాసుడు, అంటే పుట్టిన వాడిని పుట్టినట్టే నీకు అప్పగిస్తాను. ఆ పిల్లల్ని చంపేయి, నా భార్యని నాకు వదిలేయి. నువ్వు 8 మందిని చంపినా ఇంకో 8 మందిని నేను దేవకి ద్వారా కంటాను, నా భార్యని మాత్రం నాకు ఇయ్యి అన్నాడు. వెంటనే కంసుడు దేవకి యొక్క జుట్టు విడిచిపెట్టి, నీ మాట మీద నాకు నమ్మకం, కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఈ దేవకి ప్రసవం కాగానే సంతానాన్ని పట్టుకొచ్చి నా చేతిలో పెట్టు, వాళ్ళని మట్టు పెట్టేస్తాను, ఇదిగో నీ భార్యని నీకు వదిలేశాను అని ఇంటికి వెళ్ళిపోయాడు. అమ్మయ్య బ్రతికేనరా బాబు అని వసుదేవుడు ఇక ఊరేగింపుకు స్వస్తి చెప్పి తన భార్యతో పాటు ఇంటికి వెళ్ళిపోయాడు. కంసుడు ఎన్ని కష్టములు పెట్టినా ఆ కష్టాలు సహిస్తూ సంవత్సరమునకొక బిడ్డ చొప్పున వరుసగా 8 మంది కుమారుల్ని కన్నదట దేవకి. విడువక కంసుని ఎగ్గులబడి దేవకి నిఖిల దేవభావము తనకేర్పడ, ఏట ఒకని లెక్కను ఏట ఒకని లెక్కను కొడుకుల ననమండ్ర ఒక్క కూతుంగని ఎన్. కంసుడు ఎన్ని కష్టములిచ్చినా ఆ కష్టాలన్నీ అనుభవిస్తూ ఏమాత్రం ఆత్మధైర్యం కోల్పోక దేవకీదేవి వరుసగా 8 మంది కుమారుల్ని కన్నది. సంవత్సరమునకు ఒకడు చొప్పున పుట్టేట ఒక్కొక్క కొడుకు, ఆఖరణ 8 మంది కొడుకుల తర్వాత ఒక్క కూతుంగనియన్ ఒక కుమార్తెని కన్నది, ఆ కుమార్తెయే సుభద్ర. ఈ విధంగా వరుసగా కొడుకులు పుట్టారన్నగా అందులో మొదటి కొడుకుకి కీర్తిమాన్ అని పేరు పెట్టాడు. కుర్రాడు పురిటింటివాడు, అలా పుట్టాడు. ఇంకా వాడికి స్నానం కూడా చేయించకుండా నెత్తుటి గుడ్డుని చేత్తో పట్టుకుని వసుదేవుడు, దేవకి ఈ పిల్లవాడు ఇప్పుడే పుట్టాడు, వీడిని స్నానం చేయించి కంసుడి దగ్గరికి తీసుకెళ్లేలోపు ఈ పిల్లవాడి మీద మనకి మమకారం రావచ్చు. అప్పుడు చూస్తూ చూస్తూ వీడిని కంసునికి చంపడానికి ఇవ్వలేకపోవచ్చు. అప్పుడు మనం అసత్యమాడిన దోషం పొందుతాం. అందువల్ల నేను ఈ కుర్రవాణ్ణి, పుట్టినవాణ్ణి పుట్టినట్టే పట్టుకుపోతున్నాను, కంసుని చేతిలో పెట్టేస్తున్నాను అని స్నానం కూడా చేయించకుండా ఆ నెత్తుటి గుడ్డుని పట్టుకుపోయట. అది చాలా కష్టం కదండి. అందుకే ఇక్కడ రెండు పద్యాలు చెప్పారు. పలికిన పలుకులు తిరుగక, ఇచ్చిన మాట ఏమాత్రం తిప్పక, సొలయక వంచనము లేక సుతుల రిపునకు కలగక ఇచ్చిన ధీరుండెల వసుదేవుండు దక్క నితరుడు కలడే. ఇచ్చిన మాట తిప్పక, భయపడక, మోసగించక, మనస్సులో కొడుకు చచ్చిపోతున్నాడేమోననే దిగులు కూడా పొందక, నిర్వికారముగా తన కుమారుణ్ణి సంహరించమని శత్రువు చేతిలో ఎవడన్నా పెట్టగలడా? అలా శత్రువు చేతిలో కొడుకుని పెట్టేవాడు ఈ ప్రపంచంలో కేవలం వసుదేవుడు తప్పెవరూ లేరు. అలా కొడుకుని చంపమనిచ్చే ధైర్యం ఎవరికి లేదు. నిజంగా సత్యం చెప్పాలనుకున్న వాడికి భయం ఉండదు, ప్రేమ ఉండదు, కష్టం లేదు. అందువల్ల సత్యం పలకాలి అనుకున్న వాడికి ఆత్మబలం పరమాత్ముడిస్తాట. సత్యమతికి దుష్కరమయ్యేది, సత్యం పలకాలనుకున్న వాడికి కష్టం అన్నది లేదట. ఈశ భక్తిరతునకి ఈరానిదయ్యది. నిజంగా శివుడి మీద మనకి భక్తి ఉంటే ఇది ఇవ్వచ్చు ఇది ఇవ్వకూడదని లేకుండా ఏదైనా సమర్పిస్తాం. ఎరుకలేని వానికి ఏది కీడు. మనకి ప్రమాదం వస్తోందంటే భయపడతాం, కానీ ప్రమాదం వస్తుందో లేదో తెలియనప్పుడు ఇక భయం లేదు, నిర్భయంగా వెళ్ళిపోతాం. ఉదాహరణకి రోడ్డు మీద ఎడుతున్నాం, చెవులు వినపట్టం లేదు, లారీ వాడు హార్న్ కొట్టినప్పుడు మనం తప్పుకోం, ఎందుకని మనకు వినపడటం లేదు, పట్టించుకోవటం లేదు కనుక. అదే వినపడింది అనుకోండి, మీదకంట వాడు హారను మోగించుకుంటూ వస్తే హడిలిపోయి పక్కకు దూకం. ఈ మధ్యన అది పోయింది, గొడ్డుల్లో తయారయ్యారు జనం. ఎంత హారను కొట్టినా వాడే తప్పుకుంటాడు లేదు, కదలటం లేదు అనుకోండి. వీళ్ళంతా మహానుభావులేమో అనిపిస్తుంది, ఎరుక లేని వాళ్ళేమో. మొత్తం మీద కంసుని దగ్గరికి ప్రథమ పుత్రుణ్ణి పట్టుకెళ్ళాడు. ఆ కుర్రాడికి స్నానం చేయించకపోయినా కీర్తిమాన్ అని పేరు పెట్టుకున్నట్ట. ఈ కీర్తిమంతుణ్ణి పట్టుకెళ్ళి కంసుని చేతిలో పెట్టాడు. కంసుడు తెల్లబోయాడండో, వసుదేవా, ఇచ్చిన మాట మీద నిలబడి పురిటి పాపని స్నానం కూడా చేయించకుండా చంపమని నా చేతిలో పెట్టావు, నీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు, నేను మెచ్చుకున్నాను, అందుకే ఈ కొడుకుని నేను చంపనన్నాడు ఆయన. కొడుకు నీవు మరల కొన్ని పొమ్ము వసుదేవా, వెర్రపు లేదు నాకు వీని వలన, అల్గవీనికి భవదష్టమ పుత్రుడు మృత్యువట వధిల్తు మేదన్న తని. నీ కొడుకును నువ్వు పట్టుకుపో, ఈ కుర్రాణ్ణి నేను చంపను. ఎందువల్ల? ఆకాశవాణి నీ అష్టమ గర్భమే నాకు మృత్యు అన్నది, కాబట్టి నీకు పుట్టే ఎనిమిదవ కొడుకుని నాకు ఈ వాడిని చంపుతాను, తక్కిన పిల్లల్ని నేను చంపను, ఈ కొడుకుని పట్టుకుపో, వీడి వల్ల నాకేం భయం లేదు, వీడి మీద నేను ఆగ్రహించను అన్నాడు. అనగానే మళ్ళీ ఆ పిల్లవాడిని వెంట పెట్టుకుని వసుదేవుడు ఇంటికి వచ్చాడు. ఇక్కడ వసుదేవుడు ఎలా ఉన్నాడో తెలుసా? ఇందాక తన కొడుకుని చంపడానికి పట్టుకొచ్చేటప్పుడు నా కుమారుడు చచ్చిపోతాడేమోననే బెంగా లేదు, అంటే బాధ లేదు. ఇప్పుడు కొడుకు బతికాడు కదా, అమ్మా నా కొడుకు బతికాడు బాబోయ్ అని ఆనందము లేదు. ఇందాక దుఃఖము లేదు, ఇప్పుడు సంతోషము లేదు, నిర్వికారంగా ఉన్నట్ట. ఆయనకి తెలుసు ఈ చావు పుట్టుక ఇవన్నీ కూడా పరమాత్మ చేతిలో ఉన్నాయి, ఎప్పుడు ఏం దొరుకుతుందో మనకి తెలియదు, అందువల్ల దీని గురించి పట్టించుకోకూడదు అనుకున్నాడు ఆయన. పైగా కంసుని గురించి బాగా తెలుసు ఆయనకి, ఈ కంసుడికి నిలుకడ లేదు. ఇందాకే చెప్పాగా మీకు, అవ్యవస్థిత చిత్తానాం ప్రసాదోపి భయంకర. వీడు అటువంటి అవ్యవస్థిత చిత్తుడు. ఇప్పుడేమో కుమారుణ్ణి చంపను అని నాకు ఇచ్చాడు, రేపు మళ్ళీ మూడ్ మారిపోతుంది, అప్పుడు వాడి బుద్ధి ఎలా మారుతుందో, మళ్ళీ చంపుతానచ్చు. కాబట్టి ఈ కుర్రాడు పూర్తిగా బ్రతికితే బ్రతికినట్టు తప్ప, లేకపోతే బ్రతికినట్టు కాదనుకుని ఏ విధమైన దుఃఖం సంతోషం లేకుండా నిర్వికారంగా ఈ శిశువుని పట్టుకెళ్ళి తన భార్య చేతిలో పెట్టాడు. దేవకి మాత్రం సంతోషించిందిట, నేను చెప్పానా మా అన్నయ్య మంచివాడని, మీరే కాదన్నారు అందుపై, ఈయన కాదన్నట్ట. అసలు సహజంగా స్త్రీలకు పుట్టింటి మీద అన్నయ్యల మీద వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉండదు. నేనల్లా వ్యాసుడు అన్నాడు, మళ్ళీ నా మీద పడకండి. భర్తగారు 25,000 ఖర్చు పెట్టి మంచి చీర కొన్న, డ్రెస్ కొన్న, ఏడాదికోసారి పుట్టింటి వాళ్ళు ఓ జాకెట్ పీస్ పెడితే, మా పుట్టింటి వారు పెట్టారండి జాకెట్ పీస్ అని చెప్పకపోతే పీస్ ఉండదట. ఆ ప్రేమ లాంటిది ఉండాలి కూడాలండి. అందుకని మా అన్నయ్య మంచివాడు, ఏదో నా వల్ల అతనికి మృత్యు వస్తుందనుకుని నన్ను చంపడానికి సిద్ధపడ్డాడు, కానీ ఇప్పుడు నా కుమారుని నాకు ఇచ్చాడు అని ఈ కుర్రాన్ని చూసుకుని మురిసిపోయింది ఆవిడ. ఎంత చేసి ఎన్ని రోజులు మురిసిపోయింది, ఓ వారం 10 రోజులు ఆ కుర్రాన్ని పెంచింది. ఈలోపు ఒక రోజున టింగ్ టింగ్ అని వీణ వాయించుకుంటూ నారద మహర్షి అక్కడికి వేయం చేశాడు. నారదుడు వచ్చి, కంస నీతో ఏకాంతంగా మాట్లాడాలన్నాడు అని నారదుడు కంసుణ్ణి ఒక ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాడు. ఒకనాడు నారదుండొయ్యన్న కంసుని ఇంటికి జనుదెంచి ఏకతమున మందలోపలనున్న నందాదులును వారి భార్యలు పుత్రులు బాంధవులును దేవకి మొదలగు తెరవలు వసుదేవుడాదిగాగల సర్వయాదవులును సురలుగాని నిజంబు నరులుగారని చెప్పి కంసుండ నీవు రక్కసుడవనియు దేవమయుడు చక్రి దేవకీ దేవికి పుత్రుడై జనించి భూతలంబు నెల్ల చెరుప పుట్టినట్టి చనటి దైత్యుల నెల్ల చంపు నన్నుచు చెప్పి చనియ దివికి. నారద మహర్షి కంసుణ్ణి కూర్చోబెట్టి, కంస నీ వెనకాతలు ఒక కుట్ర జరుగుతోందయ్యో, విదేశీ హస్తం ఒకటి పనిచేస్తోంది, అది నీకు తెలియదు, అందుకే నువ్వు సుఖంగా సింహాసనం మీద కూర్చుని పదవిని అనుభవిస్తూ భోగాలు అనుభవిస్తూ గడుపుతున్నావు, భావి సంగతి చెబుతున్నాను విను, నీకు తెలియని రహస్యం చెబుతున్నాను విను. వ్రేపల్లెలో వ్రజభూమిలో నందుడు మొదలైన వాళ్ళు ఉన్నారే, ఆ యాదవులు ఎవరనుకుంటున్నావు? ఇక్కడ నీ నగరంలో ఉన్న వసుదేవుడు మొదలైన యాదవులు ఎవరో తెలుసునా? ఇంకా నీ చెల్లెలు దేవకి ఎవరో తెలుసా? నందుని భార్య యశోద వంటి వాళ్ళు ఎవరో తెలుసా? వీళ్ళంతా మానవ రూపాల్లో తిరుగుతున్నారు, నిజానికి వీళ్ళంతా సురలు తప్ప నరులు కారు, వీళ్ళంతా దేవతలు. ఒకప్పుడు భూదేవి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి దుష్ట శిక్షణ చెయ్యమని, భూభారం తగ్గించమని శ్రీ మహావిష్ణువుని కోరింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు, ముందుగా మీరు భూలోకంలో పుట్టండి అని దేవతల్ని పంపాడు. ఆ దేవతలంతా దేవకిగా, వసుదేవుడిగా, నందునిగా, యశోదగా, యాదవులుగా, యాదవ స్త్రీలుగా ఆవిర్భవించారు. వీళ్ళంతా దేవతలు. ఇంకా శ్రీ మహావిష్ణువు రేపో మాపో దేవకీదేవి అష్టమ గర్భంలో పుట్టబోతున్నాడు. కృష్ణుడనే పేరుతో పుడతాడు. పుట్టి ఈ భూమండలాన్ని ఆక్రమించుకున్న అధర్మపరులైన హింసాపరులైన రాక్షసులందరినీ చీల్చి చెండాడతాడు. మిమ్మల్ని చంపి మళ్ళీ ధర్మ సంస్థాపన చేస్తాడు. ఇది నిజం. ఇంక నీవెవరో తెలిసినా నీ పేరు కంసుడు కాదు, నీ పూర్వజన్మలో కాలనేమి. కాలనేమి అనే పేరుతో నువ్వు బలిచక్రవర్తి దగ్గర ఉండేవాడివి. అప్పుడు శ్రీ మహావిష్ణువు నిన్ను సంహరించాడు, నీ తల నరికాడు, నువ్వు చచ్చిపోయావు. మళ్ళీ త్రేతాయుగంలో 2వ జన్మెత్తావు. ఈ 2వ జన్మలో హనుమంతుడి చేతులు చచ్చిపోయాడు ఈయన. అందుకే హనుమంతుడికి అష్టోత్తర శతనామాల్లో ఓం కాలనేమి ప్రమథనాయ నమః అని ఉంటుంది చూడండి. ఓం ఆంజనేయాయ నమః, మహావీరాయ నమః, హనుమతే నమః, మారుతాత్మజాయ నమః, తత్వజ్ఞానప్రదాయ నమః, ఇలా 108 నామాలు ఉన్నాయి. ఈ అష్టోత్తర శతనామాల్లో కాలనేమి ప్రమథనాయ నమః అని ఒక నామం ఉన్నది. కాలనేమి మొదటి జన్మలో కృతయుగంలో విష్ణువు చేతిలో చచ్చిపోయాడు, 2వ జన్మలో హనుమంతుడి చేతిలో చచ్చిపోయాడు. ఇది పరాశర సంహితలో ఉంటుంది. మీకు ఇక్కడ క్లుప్తంగా ఒక విషయం చెప్పాలి. సంజీవన పర్వతం తేవడానికి ద్రోణ పర్వతానికి వెళ్ళాడు హనుమంతుడు. ఆ వెడుతున్నప్పుడు తెల్లవారితే ద్రోణ పర్వతం వస్తే అందులో ఉన్న సంజీవనం అనే మూలిక లక్ష్మణునికి తగిలిస్తే లక్ష్మణుడు బ్రతుకుతాడు, లక్ష్మణుడు బ్రతికితే రాముడు సంతోషిస్తాడు, అప్పుడు వాళ్ళిద్దరూ నా అంతం చూస్తారు. కాబట్టి ముందు లక్ష్మణుడు చచ్చిపోతే రాముడు తనంత తానే చచ్చిపోతాడు, కాబట్టి మూలిక రాకుండా చెయ్యాలనుకుని రావణాసురుడు కాలనేమి అనే రాక్షసుణ్ణి పిలిచి, నువ్వు హనుమంతుడు ద్రోణ పర్వతానికి వెడుతున్న ప్రాంతంలో ఎక్కడో ఒక చోట మారువేషంతో వాడిని ఆకర్షించి సంహరించేయి అన్నాడు. లేదా ఆలస్యం చెయ్యి, సూర్యోదయం వరకు అక్కడే ఆపేయి అన్నాడు. దాంతో ఈ కాలనేమి ఏం చేశాడు, ఒక సన్యాసి వేషం వేసుకుని పట్టినామాలు వైష్ణవనామాలు కూడా పెట్టుకుని, ఇప్పుడు మీకు ఎప్పుడన్నా వీలుంటే అమర్నాథ్ యాత్రకి వెళుతుంటే అక్కడ శేషనాగ్ అని ఒక సరస్సు ఉంటుంది కదా, ఆ సరస్సు ప్రాంతం దగ్గర కూర్చుని శ్రీమన్నారాయణుణ్ణి రాముడి రూపంలో పెట్టుకుని రామ్ రామ్ అని భజన చేయడం మొదలెట్టాడు. హనుమంతుడు ఆ శేషనాగ్ సరస్సు గుండా వెళ్ళాడు. కింద రామనామం వినపడింది. ఈ రామనామానికి ఆకర్షితుడై కిందకు చూశాట. కింద ఒక రాముడి విగ్రహం, అక్కడ కూర్చుని రామస్మరణ చేస్తున్న ఒక వైష్ణవ సన్యాసి యతి కనపడ్డాడు. వెంటనే హనుమంతుడికి రాముడు అంటే ఇష్టం కదా, టక్కన కిందకి దిగి ఆ కౌన్ హై అన్నాడు. అంటే నేను పరమభక్తుణ్ణి రామభక్తుణ్ణి, నీకోసం ఎదురు చూస్తున్నాను, నువ్వు సంజీవన పర్వతానికి వెళ్ళి దాన్ని వెతికినా అది నీకు కనపడదు, అది కనపడాలంటే నేను చెప్పిన పని చెయ్యి, ఈ శేషనాగనే సరస్సులో స్నానం చెయ్యి, శుచివై నా దగ్గరికి రా, ఈ రాముడి విగ్రహం దగ్గర సాష్టాంగపడు, అప్పుడు నేను నీకు ఒక మంత్రం చెబుతాను, ఆ మంత్ర జపం చేస్తే నీకు సంజీవన పర్వతం కనపడుతుంది అన్నాడు. హనుమంతుడు అలాగేనని అందులో స్నానం చేశాడు. చాలా పెద్ద కథ, రెండు ముక్కల్లో చెబుతాను మీకోసం. స్నానం చేసి ఆ తర్వాత ఒడ్డుకు వచ్చాక రాముడి విగ్రహం దగ్గర పడాలి, సాష్టాంగ పడాలి, అప్పుట్ట వాడు మంత్రం ఇస్తాట, ఈ మంత్రం చేస్తే సంజీవన పర్వతం కనపడుతుంది అన్నట్టు వాడు. అందుకని హనుమంతుడు ఆయన చెప్పిన మాట విని రామభక్తులు ఏం చెబితే వింటాడు ఆయన, అందుకని సరస్సులో దిగాడు. ఆ సరస్సులో ఒక పెద్ద మొసలు ఉంది, ఆ మొసలు టక్కన ఆయన పిక్క పట్టేసింది, హనుమంతుని పిక్క. హనుమంతుడు దాంతో పోరాడి రెండు చేతులతో మొసలిని పట్టుకుని ఎత్తి ఒడ్డు మీదకు విసిరేశాడు. ఒడ్డు మీద పడ్డంతో ఆ మొసలి ఒక అప్సరసగా మారిపోయింది. ఆ అప్సరస పేరు సునంద. ఈ సునంద అనే అప్సరస, హనుమ నీ వల్ల నాకు శాప విముక్తి అయ్యింది, నేను ఒకప్పుడు దుర్వాస మహర్షిని ఇక్కడ తపస్సు చేసుకుంటే ఏడిపించాను, ఆయన కోపం వచ్చి మొసలైపోమ్మన్నాడు, అప్పటి నుంచి మకరమై ఈ సరస్సులో అడుగుపెట్టి నానాయాతన పడుతున్నాను, శాప విముక్తి ప్రసాదించమనగా ఆయన ఏమన్నాడు, హనుమంతుడు యొక్క తొడ పట్టుకుంటావు ఒకప్పుడు నువ్వు, అప్పుడు ఆయన రెండు చేతులతో ఎత్తి ఒడ్డు మీదకి విసురుతాడు, హనుమంతుని స్పర్శ వల్ల ఒడ్డు మీద పడగానే నీకు నీ రూపం వస్తుంది అన్నాడు. అలాగే నువ్వు నీ పిక్క పట్టగానే నన్ను డొక్క పట్టుకుని ఎత్తి ఒడ్డు మీదకి విసిరావు, దాంతో నాకు శాప విముక్తి అయ్యింది, నాకు శాప విముక్తి కలగజేసిన నీకు ఒక ఉపకారం చేస్తున్నాను విను, ఈ ఒడ్డు మీద సన్యాసి వేషంలో ఉన్నవాడు సన్యాసి కాదు, కాలనేమి అనే రాక్షసుడు, పూర్వం బలిచక్రవర్తి దగ్గర ఉండి విష్ణువు చేతిలో చచ్చిపోయి ఈ జన్మెత్తాడు వీడు, ద్రోణపర్వతం పట్టికెళ్లకుండా ఇక్కడ నిన్ను ఆలస్యం చేసేయడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాడు, ఇప్పుడు నిన్ను ఒడ్డుకు వెళ్ళగానే రామ విగ్రహం దగ్గర సాష్టాంగ పడమంటాడు, నువ్వు సాష్టాంగ పడగానే కత్తితో నిన్ను నరికి చంపాలని వాడి ప్రణాళిక, కాబట్టి వాణ్ణి నువ్వే వధించు, లేదా లక్ష్మణుడు నీకు దక్కడు, రామాయణ కథ మారిపోతుంది అని సలహా ఇచ్చి సునందం మాయమైపోయింది. హారి దుర్మార్గుడా, రామభక్తుణ్ణి నన్నే మోసం చేద్దామనుకున్నావా, ఓరి చీటర్ అనుకుని హనుమంతుడు నీళ్లలోంచి బయటకు వచ్చాడు. వచ్చేసరికి ఈ కాలనేమి గారు రామ్ రామ్ అంటూనే ఉన్నాడు. ఇంకాను స్వామి పవిత్ర స్నానము చేసి వచ్చి తిని ఇప్పుడు నన్ను ఏమి చేయమందురు అన్నాడు హనుమంతుడు. ఏమి ఎరగనట్టుగా అమాయకుళ్ళని అలాగే నోట్లో వేలెడితే కొరకలేని వాళ్ళేగా అనగానే, ఓ వచ్చావా, ఇదిగో రాముడి విగ్రహం దగ్గర సాష్టాంగ పడు, నీకు మంత్రోపదేశం చేస్తానన్నాడు వీడు. వెంటనే హనుమంతుడు ఇలా వెనక్కి పడుకున్నట్ట, ఇది కాదయ్యా సాష్టాంగం అన్నాడు, నాకు సాష్టాంగం ఏం తెలుసు, నేను కోతిరి కదా, అదేదో చేసి చూపించన్నట్ట. ఆయన సాష్టాంగం అంటే ఇలా ఉంటుంది, ఈ చేతులు ఇలా చాచవలను, కాళ్ళు ఇలా వెనక పెట్టవలను, పొట్ట ఇలా పెట్టవలను అని ఇలా సాష్టాంగపడ్డాట. అలా సాష్టాంగపడగానే జై శ్రీరాముని చేతిలో ఉన్న గదతో వాడి నెత్తి మీద ఒక్క దెబ్బ కొట్టాడు హనుమంతుడు. వాడి తలకాయ కొబ్బరికాయ పగిలినట్టు పగిలిపోయింది, అంతే మళ్ళీ తుక్కు తుక్కు అయిపోయింది. ఈ విధంగా రామనామస్మరణతో ఆనాడు రెండో జన్మలో కాలనేమిని చంపాడు. ఇది పరాశరుడు రాసిన పరాశర సంహితలో హనుమత్ కథలో ఉంటుంది. ఒకప్పుడు నేను సంపూర్ణ హనుమత్ వైభవం చెప్పాను, అందులో కూడా ఈ కథ చెప్పాను. ఈ విధంగా రెండవ జన్మ ఎత్తాడు వాడు. ఇప్పుడు మళ్ళీ చచ్చే ముందు హనుమంతుడిని చూచి హనుమంతుడి చేతిలో చావడం వల్ల కృష్ణ పరమాత్ముని చేతిలో చచ్చే యోగం పట్టి మూడో జన్మ ఎత్తాడు వాడు. ఆ కాలనేమియే కంసుడు అన్నమాట. నాయనా, నువ్వు ఈ విధంగా ఎన్నో జన్మలు ఎత్తావురా, శ్రీహరి చేతిలో చచ్చి హనుమంతుడి చేతిలో చచ్చి ఇప్పుడు కంసుడిగా పుట్టావు, మళ్ళీ నిన్ను చంపడానికి శ్రీకృష్ణ పరమాత్ముడు పుడుతున్నాడు, తర్వాత నీ ఇష్టం, ఇంతకు మించి నాకు ఇంకేం తెలియదు, ఇంతే తెలుసు, ఏది చెప్పవలసినవన్నీ చెప్పాడు. చెప్పామంటున్నాడు అబ్బే ఎంతకు మించి ఐ డోంట్ నో మచ్ మోర్ అని ఎగిరిపోయాడు. చనియ దివికి ఆకాశానికి వెళ్ళిపోయాట. ఒళ్ళు మండిపోయింది వీడికి, పళ్ళు పటపట కొరికాడు. అమ్మ బాబోయ్ నా వెనకాతల ఎంత కుట్ర జరుగుతోందనుకున్నాడు. నారదు మాటలు విని పిల్ల ఆరాటము పొంది యదువుల నిమిషులనియున్నారాయణ కర ఖడ్గ విదారితుడగు కాలనేమి తాననియుమదిన్. నారదుని మాటలు వినగానే వాడు పళ్ళు పటపట కొరికాడు, ఆగ్రహోదగ్గురుడైపోయాడు, శరీరం కంపించిపోయింది, వణికిపోయాడు. భయంతో కోపంతో కూడా వణికిపోయాడు వాడు. వణికి ఏమిటేమిటి, దేవతలంతా ఈ యాదవ వంశంలో యాదవులై పుట్టారా, మేము రాక్షసులమా, అందులో నారాయణ కరఖడ్గంతో చీల్చబడిన కాలనేమిని నేనా, మళ్ళీ నన్ను చంపడానికి భగవంతుడు కృష్ణుడిగా పుడుతున్నాడా, అయితే ఇక నేను క్షమించకూడదు, ఉపేక్షించకూడదు, దేవకి కొడుకుల్ని రక్షించకూడదు, శిక్షించాలి అనుకున్నాడు. మహావేగంగా దేవకీ వసుదేవుల గృహం దగ్గరికి వెళ్ళాడు. పాపం దేవకీదేవి పిల్లాడు దక్కాడు అనుకుంటోందిగా పెద్ద కొడుకు వాడితో ఆడుకుంటుంటే ఆ కుర్రాడు జుట్టు పుచ్చుకుని దౌర్జన్యంగా ఈడ్చుకొచ్చాడు. గిర్ర 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 తిప్పి అక్కడ ఒక పెద్ద బండరాయి ఉంది, ఆ బండరాయి మీదకి వేసుకొట్టి కత్తితో నరికి ముక్కలు చేసేశాడు. ఆ పిల్లవాడి రక్తంతో ఆ రాయి అంతా నల్లగా అయిపోయిందట. కొంతకాలానికి ఇప్పటికి కూడా మధురా నగరంలో ఆ జైలు ఉంటుంది, ఆ జైలుకి అవతలంతా మసీదు ఉంటుంది. ఈ తురకాళ్ల పని అంతే ఇంతే, అటు కాశీని పడగొట్టారు, ఇటు మధురని పడగొట్టి పారేశారు. ఇప్పటికీ ఆ చెరసాలలో ఉన్నది, కఠినంగా ఉంటుంది ఆ చెరసాల గోడలు అన్నమాట. ఈ విధంగా పిల్లవాడిని చంపేశాడు. అక్కడితో ఆగలేదు, వెరదోడ్తో వారు కన్నట్టి పుత్రుల చంపెన్ విడిచిపెట్టకుండా. సంస్కృతంలో జాతం జాతం అన్నాడు వ్యాసుడు, తెలుగులో ఏమన్నాడు తోడ్తూ అన్నాడు. తోడ్తూ అంటే వరుసగా అని అర్థం అనమాట. ఒకటి తర్వాత ఒకడు, ఒకటి తర్వాత ఒకడు పుట్టిన వాడిని పుట్టినట్టే ఆరుగురు పిల్లల్ని చంపేశాడు వాడు. ఈ దేవకీ వసుదేవుల మీద కోపంతో వాళ్ళిద్దరికీ చేతులకి కాళ్ళకి సంకెళ్ళు వేసి చెరసాలలో పెట్టాడు. అప్పుడు ఈ ఉగ్రసేనుడు అనేవాడు కంసుని తండ్రి కంసుడి దగ్గరకు వచ్చి, నాయన ఇదేమన్యాయం రా, ఎంత మంచివాళ్ళు ఈ దేవకీ వసుదేవులు, చెల్లెల్ని బావని చెరసాల్లో పెట్టడం న్యాయం కాదు, అది అధర్మం అన్నాడు. దాంతో వాడు గొళ్ళు మండింది. నువ్వు తండ్రివా ఎండ్రివా, పిల్లాడి యొక్క బాగు కోరుకోకుండా చెల్లెలు బావా అంటూ కబుర్లు చెబుతావా, దేవకీ వసుదేవుల మీద పక్షపాతంతో ఉన్న నీవు ఇంట్లో ఉండడానికి వెళ్ళలేదు, నువ్వు కూడా చెరసాల్లో పడుండు అని తండ్రిని కూడా జైల్లో పెట్టాడు. గురు నుగ్రసేను ఎదుతద్ భోజాంధకాధీసు నిర్మలు బట్టెన్, కన్న తండ్రిని మహాత్ముణ్ణి ధర్మపక్షపాతిని ఉగ్రసేనుణ్ణి కూడా చెరసాల్లో పెట్టాడు. ఈ విధంగా దేవకీ వసుదేవులు చెరసాల పాలయ్యారు, ఉగ్రసేనుడు చెరసాల పాలయ్యాడు. ఇప్పుడు తానే మధురా నగర సింహాసనం మీద కూర్చుని మాధురము సూరసేనము అనే రెండు దేశాలు ఏకఛత్రాధిపత్యంగా ఏలుకోవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత వాడికి ఇక భయం కదా, అందుకని మంచి కాపలా వాళ్ళని పిలిచాడు. ఒరేయ్, రోజు 4 షిఫ్టుల కింద పనిచేయండి మీరు. 2081 మంది ప్రొద్దుట పూట 6 గంటల నుంచి ఏదో ఒక 6 గంటల సేపు అంటే 12 గంటల దాకా కాపలా కాయాలి. ఆ తర్వాత మళ్ళీ 300 మంది సాయంత్రం దాకా కాపలా కాయాలి. 500 మంది రాత్రి మొదటి జాము వరకు, మిగిలిన వాళ్ళంతా 1200 మంది తెల్లవారుజాము వరకు, ఇలా 4 వంతుల కింద మహాభటులు వీరభటులు దేవకీ వసుదేవులున్న చెరసాలకి కాపలా కాయండి. దేవకీదేవి పిల్లవాణ్ణి కనీ కనగానే పట్టుకొచ్చి నాకు అప్పగించాలి. ఆ విషయం నాకు చెబితే నేను వాణ్ణి సంహరిస్తాను. శత్రువుల్ని చిన్నప్పుడు చంపడం తేలిక, పెద్దయ్యాక చంపడం కష్టం, కాబట్టి పురిటింటిలో వధిస్తాను అన్నాడు. క్రమంగా 6 గురు అలాగ వధింపబడ్డారు. ఈసారి 7వసారి గర్భం ధరించింది దేవకి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. చాలా కాలం క్రితం హైదరాబాద్లో రవీంద్ర భారతిలో అవధానం చేశాను. ఈ అష్టావధానంలో చాలామంది, అప్పుడు సీనారాయణ రెడ్డి గారు అధ్యక్షుడు, ఇంకా పెద్ద పెద్దలంతా ఉన్నారు. ఇందులో అప్రస్తుత ప్రసంగంలో మన సినిమా హీరో హాస్యనటుడు బ్రహ్మానందం పాల్గొన్నారు. ఆయన తెలుగు పండితుడు. ఆయన అప్రస్తుతంలో ఏమన్నారో తెలిసిన, ఏమండి అవధాని గారు, నాకు ఒక అనుమానం, ఈ కంసుడు ఎంత తెలివి తక్కువవాడు ఏంటండి, దేవకీ వసుదేవుల్ని ఒకే చెరసాల్లో పెట్టకుండా చెరో చెరసాల్లో పెడితే పిల్లలు పుట్టరు కదా, అప్పుడు వాడికి గండమే ఉండదు కదా అన్నాడు ఆయన. అప్పుడు నేను, కంసుడు నీ అంత క్రూరుడు కదయ్యా బాబు అని నన్ను హాస్యానికి అని వెంటనే 2వ సమాధానం చెప్పి, అయ్యా కంసుడంత తెలివైన వాడు ఈ ప్రపంచంలో లేడు. కంసుడికి ఏమని తెలుసు, దేవకి యొక్క 8వ గర్భంలో భగవంతుడు పుడతాడని తెలుసు. భగవంతుడంటే అతనికి ద్వేషం. పెద్దవాడిగా ఉన్నప్పుడు భగవంతుడిని వాడు చంపలేడు. అదే దేవకీ వసుదేవుల్ని ఒకే చెరసాల్లో పెడితే శ్రీమన్నారాయణుడు బాలుడిగా కృష్ణుడిగా పుడతాడు. పసివాడిని చంపడం తేలిక కాబట్టి శత్రువుని పసివాడుగా తన ఇంట్లోకి రప్పించుకుని చెరసాల్లోకి రప్పించుకుని అప్పుడు వధిస్తే శత్రువుని చంపి ఇంకా ఏ విధమైన కష్టము భయం బెంగ లేకుండా ఉండొచ్చు అని ఎంత కుట్ర పనేడు వాడు. నిజంగా పెద్దవాడిని చంపడం కష్టం కదా, వైకుంఠంలో ఆయన్ని వెతికి పట్టుకోలేము. అదే ఆయన పసిపాపగా పుడితే ఆ పసిపాపని తేలిగ్గా చంపచ్చు, ఇక తనకి ఏ భయం ఉండదనుకున్నాడు. అది వికటించింది, అంతే తేడా. అందుకే వాళ్ళిద్దరిని ఒకే చెరసాల్లో పెట్టాడు హాయిగా. ఈ ఏడవ మారు గర్భంలో ఆదిశేషుడు ప్రవేశించాడు. కొంతకాలం పెరిగాడు. గర్గభాగవతంలో అయితే దాదాపు 7 నెలలు ఈ పిండం పెరిగిందని కూడా రాశారు. భాగవతంలో మాత్రం ఎంతకాలమో చెప్పలేదు, కానీ బలరాముడు అనే పేరుతో కొంతకాలం దేవకీ గర్భంలో ఆయన ఉన్నాడు.